శ్రీ సాయినాథాయ నమః. శ్రీ సాయిబాబా సచ్చరిత్రము 38వ అధ్యాయము 6వ రోజు పారాయణము మంగళవారము. గత అధ్యాయంలో బాబాగారి చావడి ఉత్సవము వర్ణించుదము. ఈ అధ్యాయంలో మనం బాబా వంట పాత్ర మొదలగునది గూర్చి చదువుదము. తొలి పలుకు. ఓ సద్గురు సాయి, నీవు పావనమూర్తివి, ప్రపంచమంతటికీ సంతోషమును ప్రసాదించుదివి, భక్తులకు మేలు కలగజేసిదివి, నీ పాదములను ఆశ్రయించిన వారి బాధలను తొలగించుదివి, నిన్ను శరణు చొచ్చిన వారిని ఉదార స్వభావుడగుటచే వారిని పోషించి రక్షించుదివి, నీ భక్తుల కోరికలు నెరవేర్చుటకు వారికి మేలు చేయుట కొరకు నీవు అవతరించదు. పవిత్ర ఆత్మ అనే ద్రవసారాన్ని బ్రహ్మమనడి అచ్చులో పోయక దాని నుండి యోగులలో అలంకారమగు సాయి వెడలను. ఈ సాయి ఆత్మారాముడు. స్వచ్ఛమైన దైవికానందానికి వారు పుట్టినీళ్ళు. జీవితేచ్ఛలన్నీ పొందినవారై వారు భక్తులను నిష్కామలను చేసి విముక్తులను చేసిరి. బాబా వంటపాత్ర. యుగ యుగములకు శాస్త్రములు వేర్వేరు సాధనాలను ఏర్పాటు చేసి ఉన్నది. కృతయుగంలో తపస్సు, త్రేతాయుగంలో జ్ఞానము, ద్వాపర యుగంలో యజ్ఞము, కలియుగంలో దానము చేయవలనని శాస్త్రాలు ఘోషించుచున్నది. దానములన్నింటిలో అన్నదానమే శ్రేష్టమైనది. మధ్యాహ్నం 12 గంటలకు భోజనం దొరకకపోతే మనం చాలా బాధపడదాం. అట్టి పరిస్థితుల్లో ఇతర జీవులు కూడా అలాగే బాధపడదు. ఈ విషయం తెలిసి ఎవరైతే బీదలకు ఆకలితో ఉన్నవారికి భోజనం పెట్టెదరో వారే గొప్పదాతలు. తైత్తరీయోపనిషత్తు ఇలా చెప్తున్నది, ఆహారమే పరబ్రహ్మ స్వరూపము. ఆహారం నుండి సమస్త జీవులు ఉద్భవించాయి. చచ్చిన పిమ్మట అది తిరిగి ఆహారంలో ప్రవేశించింది. మిట్ట మధ్యాహ్నము మన ఇంటికి ఎవరైనా అతిథి వస్తే వారిని ఆహ్వానించి భోజనం పెట్టడం మన విధి. ఇతర దానములు అనగా ధనము, బట్టలు మొదలగునవి ఇచ్చినప్పుడు కొంత విచక్షణ కావలను. కానీ ఆహార విషయంలో అట్టి ఆలోచన అనవసరం. మన ఇంటికి మిట్ట మధ్యాహ్నం ఎవరు వచ్చినను వారికి మొట్టమొదట భోజనం పెట్టవలను. కుంటి కుట్టి రోగిష్ఠులు వచ్చినచో వారికి మొట్టమొదట భోజనం పెట్టిన పిమ్మట ఆరోగ్యవంతులకు, అటు పిమ్మట మన బంధువులకు పెట్టవలను. మన బంధువులు మొదలగు వారికి పెట్టుట కంటే నిస్సహాయులైన అంగవికులరు తదితరులకు పెట్టుట ఎంతో శ్రేయస్కరము. అన్నదానం లేకుంటే ఇతర దానాలు ప్రకాశించవు. ఎట్లన చంద్రుడు లేని నక్షత్రాల వలె, పతకము లేని కంఠహారము వలె, పింఛము లేని కిరీటం వలె, కమలము లేని చెరువు వలె, భక్తు లేని భజన వలె, కుంకుమ పొట్టు లేని పుణ్యస్త్రీ వలె, బొంగురు కంఠం గలవాని పాట వలె, ఉప్పు లేని మజ్జిగ వలె రుచింపవు. అన్ని వ్యంజనముల కంటే పప్పుచారు ఎలా ఎక్కువో అలాగే అన్ని పుణ్యాలలో అన్నదానం ఎక్కువ. బాబా ఆహారాన్ని ఎలా తయారు చేసి పంచిపెట్టుచుందో చూద్దాము. బాబా కొరకు చాలా తక్కువ భోజనం కావలసి ఉంది. అది కొన్ని ఇళ్ల నుండి భిక్షాటనం చేసి తెచ్చుకునేవారని ఇదివరకే తెలుసుకుంటుంది. ఏనాడైనా అందరికీ భోజనం పెట్టవలనని బాబా నిశ్చయించుకుంటే మొదటి నుండి చివరి వరకు కావలసిన ఏర్పాటులన్నీ వారే స్వయంగా చేసేవారు. ఈ విషయమై వారు ఇతరులపై ఆధారపడలేదు, ఎవరికీ బాధ కలగచేయలేదు. మొట్టమొదట బజారుకు వెళ్లి ధాన్యము, పిండి, మసాలా దినుసులు మొదలగునవన్నీ నగదు ఇచ్చుకునేవారు. వారే విసురుచుండేవారు. మసీదు ముందున్న ఖాళీ స్థలంలో మధ్యన పొయ్యి పెట్టి దానిపై పెద్ద వంట పాత్రలో కొలత ప్రకారం నీళ్లు పోసి పెట్టేవారు. వారి వద్ద వంట పాత్రలు 2 కలవు. ఒకటి పెద్దది 100 మందికి సరిపోయేది, 2వది చిన్నది 50 మందికి మాత్రం సరిపోయేది. ఒక్కొక్కప్పుడు చక్కెర పొంగలి వండేవారు, మరొకప్పుడు మాంసపు పులావో వండేవారు. ఒకప్పుడు పప్పుచారు ఉడికేటప్పుడు గోధుమ పిండి బిళ్ళలు అందులోకి వదిలేవారు. మసాలా వస్తువులను చక్కగా నీరు దానిని వంట పాత్రలో వేసేవారు. పదార్థాలు చాలా రుచిగా ఉండటకు ఎంత శ్రమ తీసుకోవాలో అంత శ్రమను పడిదేవారు. అప్పుడప్పుడు అంబలి వండేవారు, అనగా జొన్నపిండిని నీళ్లల్లో ఉడకపెట్టి దాన్ని మజ్జిగలో కలిపేవారు. భోజన పదార్థాలతో ఈ అంబలిని కూడా అందరికీ కొంచెం కొంచెంగా పెట్టేవారు. అన్నం సరిగ్గా ఉడికిందో లేదో అని పరీక్షించడానికి బాబా తన కఫనీని పైకెత్తి చేతిని నిర్భయంగా మరుగుచున్న డేకిసాలో పెట్టి కలిపేవారు. వారి ముఖమునందు భయచిహ్నములు గాని చేయి కాలినట్లు గాని కనిపించేవి కాదు. వంట పూర్తి కాగానే బాబా ఆ పాత్రలను మసీదులోకి తెచ్చి మౌల్వీచే ఆరగింపు పెట్టించేవారు. మొట్టమొదట కొంత మహల్సాపతికి తాత్యాకు ప్రసాదంగా పంపించిన పిమ్మట మిగతా దాన్ని బీదవాళ్లకు, దిక్కులేని వారికి సంతృప్తిగా పెట్టేవారు. బాబా స్వయంగా తన చేతులతో తయారు చేసి స్వయంగా వడ్డించగా భోజనం చేసిన వారు నిజంగా ఎంతో పుణ్యాత్ములు అదృష్టవంతులై ఉండవలను. బాబా తన భక్తులందరికీ శాకాహారము మాంసాహారము ఒకే రీతిగా పెట్టుచుండునా అని ఎవరికైనా సందేహం కలగవచ్చు. దీని జవాబు సులభము సామాన్యమైనది. ఎవరు మాంసాహారులో అట్టివారికే ఆ వంట పాత్రలోది పెట్టేవారు. మాంసాహారులు కాని వారిని ఆ పాత్రను కూడా ముట్టనీయలేదు. వారి మనసులలో దీన్ని తినటానికి కోరిక కూడా కలగనిచ్చేవారు కాదు. గురువుగారు ఏదైనా ఇచ్చేటప్పుడు దాన్ని తినవచ్చునా లేదా అని యోచించే శిష్యుడు నరకానికి పోవునని రూఢి కలదు. దీన్ని శిష్యులు బాగా గ్రహించి నెరవేరుస్తున్నారో లేదో చూడటానికి బాబా ఒకప్పుడు పరీక్షించేవారు. దీనికి ఒక ఉదాహరణ. ఒక ఏకాదశి నాడు దాదా కేల్కర్ కు కొన్ని రూపాయలిచ్చి కోరాల్బాకు పోయి మాంసం కొని తెమ్మన్నారు. ఇతడు సనాతనాచార పరాయణుడగు బ్రాహ్మణుడు, ఆచారవంతుడు. సద్గురువుకు ధనము ధాన్యము వస్త్రములు మొదలగునవి ఇచ్చుట చాలదని, కావలసింది అక్షరాల గురువు ఆజ్ఞను పాటించుటే అని, గురువు ఆజ్ఞానుసారము నెరవేర్చుటే అని, ఇదియే నిజమైన దక్షిణ అని, దీనివల్లే గురువు సంతృష్టి చెందుదరని అతనికి తెలియను. ఇక దాదా కేల్కరు దుస్తులు ధరించి బజారుకు బయలుదేరారు. కాని బాబా అతన్ని వెంటనే పిలిచి తానే స్వయంగా వెళ్లొద్దని, ఇంకెవరినైనా పంపమన్నాడు. అతడు పాండు అని నౌకర్ను పంపిన వాడు బయలుదేరుట చూసి బాబా అతన్ని కూడా వెనక్కి పిలిపించి ఆనాడు మాంసం వండుట మానుకున్నారు. ఇంకొకసారి బాబా దాదా కేల్కర్ను పిలిచి పొయ్యి మీదున్న పులావు ఉడికిందో లేదో చూడమన్నాడు. కేల్కర్ దాన్ని పరీక్షించకయే సరిగ్గా ఉన్నదని జవాబిచ్చారు. అప్పుడు బాబా, నీ కళ్ళతో నీవు చూడలేదు, నాలుగతో రుచి చూడలేదు, రుచిగా ఉన్నది నేను ఎలా చెప్పితివి, మూత తీసి చూడు అన్నారు. అంటూ బాబా అతని చేతిని పట్టుకుని మరుగుచున్న డీకిసాలో పెట్టారు. ఇంకా ఇలా అన్నారు, నీ చేయిని తీయము, నీ ఆచారము ఒక పక్కకు పెట్టి తెడ్డుతో తీసి కొంచెము ప్లేట్లో వేసి సరిగ్గా ఉడికిందా లేదా తెలుసుకో. తల్లి మనస్సున నిజమైన ప్రేమ జనించినప్పుడు ఆమె తన బిడ్డను గిల్లి ఆ బిడ్డ ఏడ్చేటప్పుడు దాన్ని కౌగిలించి ముద్దు పెట్టుకుంది. అలాగే బాబా కూడా కన్న తల్లి వలె దాదా కేల్కర్ను ఈ విధంగా గిల్లను. నిజంగా ఏ యోగి గాని గురువు గాని తన శిష్యునకు నిషిద్ధాహారం తిని చెడిపోమ్మని చెప్పదు. ఈ విధంగా బాబా పులావు వండుట 1910 వరకు జరుగుతుండేది. పూర్వం చెప్పిన రీతిగా దాసగను బాబా కీర్తిని తన హరికథల ద్వారా బొంబాయి రాష్ట్రంలో వెల్లడి చేసింది. ఆ ప్రాంతం నుండి ప్రజలు తండోపతండాలుగా శిరిడీకి వచ్చేవారు. కొన్ని దినాల్లోనే శిరిడీ ఒక పుణ్యక్షేత్రమైంది. భక్తులు అనేక రకముల ఆహారాలని బాబాకు నైవేద్యం పెట్టేవారు. వారు తెచ్చిన పదార్థాలు ఫకీరులు బీదిలో తినగా ఇంకనూ మిగిలేది. నైవేద్యాన్ని ఎలా పంచిపెట్టేవారో చెప్పుటకు ముందు బాబాకు శిరిడీలోని దేవాలయములందు అందుండు దేవతలయందు గల గౌరవాన్ని చాటడు నానాసాహెబ్ చందోర్కర్ కథ తెలుసుకుందాము. నానాసాహెబ్ దేవాలయాన్ని అగౌరవించటం. ఎవరికి తోచినట్లు వారు ఆలోచించి ఊహించి బాబా బ్రాహ్మణుడని కొందరు, మహమ్మదీయుడని మరికొందరు చెప్పారు. నిజంగా బాబా ఏ జాతికి చెందినవారు కాదు. వారెప్పుడు పుట్టారు, ఏ జాతి అందు పుట్టారు, వారి తల్లిదండ్రులెవరో ఎవరికీ తెలియదు. కనుక వారు బ్రాహ్మణుడు కాని మహమ్మదీయుడు కాని ఎలా కాగలరు? వారు మహమ్మదీయులైతే మసీదులో ఎప్పుడూ ధునినెట్లా మండనిత్తురు? అచ్చోట తులసి బృందావనం ఎట్లుండను? శంఖములుదుటకు ఎట్లు ఒప్పుకుందరు? గంటలను మృయించుటకు ఎలా సమ్మతిస్తారు? సంగీత వాద్యములను ఎలా వాయించనిత్తురు? హిందువుల మత ప్రకారం షోడశోపచార పూజలను ఎలా జరగనిస్తారు? వారు మహమ్మదీయులైనచో వారు చెవులకు కుట్లు అంటే రంధ్రాలు ఎటులుండను? గ్రామంలోని హిందూ దేవాలయములన్నిటినీ ఎందుకు మరమ్మతు చేయించారు? బాబా హిందూ దేవాలయాలను దేవతలను ఏమాత్రం అగౌరవించినను ఊరుకునేవారు కాదు. ఒకనాడు నానాసాహెబ్ చందోర్కర్ తన శ్రద్ధకుడకు వినీవాల్యాతో శిరిడీకి వచ్చారు. బాబా వద్ద కూర్చుని మాట్లాడుతుండగా నానా మీద బాబా హఠాత్తుగా కోపగించి, నా సహవాసం ఇన్నాళ్ళు చేశావు, నీవు ఇలాగైనా చేసేది అన్నారు. నానాసాహెబు మొదట దీనిని గ్రహించలేకపోయింది. కనుక అదేమిటో వివరించాల్సిందిగా ప్రార్థించను. కోపర్గాన్ నుండి శిరిడీకి ఎలా వచ్చావు అని బాబా అతన్ని అడిగారు. నానాసాహెబ్ వెంటనే తన పప్పు గ్రహించను. సాధారణంగా శిరిడీకి వెళ్లేటప్పుడల్లా నానాసాహెబ్ కోపర్గాన్లో దిగి దత్తదర్శనం చేసుకునేవారు. కానీ ఈసారి తన బంధువు దత్తభక్తుడైనప్పటికీ అతన్ని కూడా వెళ్లనీయకుండా ఆలస్యమైపోతోందని చెప్తూ తిన్నగా శిరిడీ వచ్చారు. ఇదంతా బాబాకు తెలియజేయచ్చు తాను గోదావరిలో స్నానం చేసేటప్పుడు ఒక ముళ్ళు పాదంలో గుచ్చుకుని తన్ని చాలా బాధ పెట్టిందని చెప్పను. దాదా అది కొంతవరకు ప్రాయశ్చిత్తమే అంటూ నీకు ఇక మీదట జాగ్రత్త అని హెచ్చరించారు. కాల అంటే మిశ్రమం. ఇక నైవేద్యం ఎలా పంచిపెట్టేవారో చూద్దాం. హారతి పిమ్మట భక్తులందరికీ ఊదీతో తమ ఆశీర్వాదాలిచ్చి పంపివేసిన పిమ్మట బాబా మసీదులోకి వెళ్లి నింబారు వైపు వీపు పెట్టి కూర్చునేవారు. కుడివైపు ఎడంవైపు భక్తులు పంక్తుల్లో కూర్చునేవారు. నైవేద్యం తెచ్చిన భక్తులు పల్లెములను మసీదులో పెట్టి బాబా ఆశీర్వాదాలకై ఊదీకై కనిపెట్టుకుని బయట నిల్చునేవారు. అన్ని రకాల ప్రసాదాలు బాబాకు వచ్చేవి. పూరీలు, మండెగలు, బొబ్బట్లు, బాసుంది, సాంజ, పరమాన్నము మొదలైనవన్నీ ఒకే పాత్రలో వేసి బాబా ముందు ఉంచేవారు. బాబా దీన్ని దైవానికి అర్పించి పావనము నడుచుచుండెను. అందులో కొంత భాగము బయట కనిపెట్టుకుని ఉన్నవారికి పంచి తక్కినది బాబాకు అటూ ఇటూ ఉండే రెండు వరుసలలో కూర్చున్న భక్తులకు సంతృప్తిగా తినేవారు. శ్యామ, నానాసాహెబ్ నిమోన్కర్ వడ్డించేవారు. వచ్చిన వారి సౌకర్యాలను వీరు చూసేవారు. వారు ఆ పని అతి జాగ్రత్తగాను ఇష్టంగాను చేసేవారు. తిన్నట్టు ప్రతి రేణువు కూడా తృప్తి సత్తువ కలగచేసేది. అది అతి రుచి ప్రేమ శక్తి కలిగిన ఆహారం. అది సదా శుభ్రమైనది, పవిత్రమైనది. ఒక గిన్నెడు మజ్జిగ. ఒకనాడు హేమాడ్ పంతు మసీదులో అందరితో కడుపు నిండా తిన్నారు. అట్టి సమయమున బాబా అతనికి ఒక గిన్నెడు మజ్జిగ తాగమని ఇచ్చాను. అది తెల్లగా చూసుటకు ఇంపుగా ఉండను, కాని అతని కడుపులో ఖాళీ లేనట్లుండను. కొంచెం పీల్చగా అది మిక్కిలి రుచిగా ఉండను. అతని గుంజాటనం కనిపెట్టి బాబా అతనితో ఇలా అన్నారు, "దాన్నంతా తాగు, నీకు ఇక మీదట ఇట్టి అవకాశం దొరకదు." అతడు వెంటనే దాన్నంతా తాగారు. బాబా పలుకులు సత్యమయ్యారు, ఎందుకంటే త్వరలో బాబా సమాధి చెందారు. పాఠకులారా, హేమాడ్ పంతుకు మనం నిజంగా నమస్కరించాలి. అతడు గిన్నెడు మజ్జిగను ప్రసాదంగా తాగారు, కాని మనకు కావలసినంత అమృతాన్ని బాబా లీలల రూపంగా ఇచ్చారు. మనం ఈ అమృతాన్ని గిన్నెలతో తాగి సంతృష్టి చెంది ఆనందించటంగాక. శ్రీ సాయినాథాయ నమః. 38వ అధ్యాయము సంపూర్ణం. సత్గురు శ్రీ సాయినాథార్పణమస్తు. శుభం భవతు.